శ్రోతలకు నమస్కారం. సుప్రసిద్ధ రచయితలకు నివాళి అర్పించే నెపంతో వారి సాహిత్యాన్ని తరచి చూడడం అన్నది జరుగుతుంటుంది. అలాగే ఈరోజు కూడా చాలా భావుకుడైన రచయిత తన కథలు, తన వ్యాసాలు, తన నాటకాలు, అన్నిటికంటే ముఖ్యంగా తను రాసిన ఏకైక నవల, వీటి ద్వారా తెలుగు సాహిత్యపరులకు ఒక ఆలోచనను, ఒక తాత్వికతను, ఒక జీవిత గమనాన్ని నిర్దేశించిన చాలా చక్కని రచయిత. ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. జూన్ 14 ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన రాసిన ఏకైక నవల గురించి మనం ఈనాటి భావ వీచికల్లో ముచ్చరించుకుందాం. ఇంతకు ఆయన పేరు బుచ్చిబాబు. బుచ్చిబాబు గారు రాసిన చివరకు మిగిలేది నవల గురించి చెప్పుకుంటూ బుచ్చిబాబు గారి స్మృతికి అంకితం చేస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఒక్క 5 గొప్ప నవలల్ని చెప్పమన్నా మొదటో రెండో నిలిచే నవల చివరకు మిగిలేది. నిజానికి బుచ్చిబాబు చివరకు మిగిలేదు ఒక్కటే రాయలేదు. ఆయన చాలా కథలు రాశారు, ఆ కథలు కూడా ప్రసిద్ధి చెందాయి. అలాగే నన్ను మార్చిన పుస్తకం అనే వ్యాస సంపుటి ప్రసిద్ధి చెందింది. నాటికలు రాశారు, రేడియో రచనలు అనేకం చేశారు. కానీ ఆయన ఎన్ని చేసినా ఆయన రాసిన అన్ని రచనల్లోకి కూడా చివరకు మిగిలేది అనగానే బుచ్చిబాబు, బుచ్చిబాబు అనగానే చివరకు మిగిలేది గుర్తుకొచ్చేంతగా ఈ నవల ఆయన జీవితంలో ఆయన పేరుతో కూడా ముడిపడిపోయింది. అసలు ఈ ఒక్క నవలలో ఆయన జీవితాన్ని గురించి ఎంత చెప్పేశారు అంటే బహుశా మరొక నవల రాయాల్సిన అవసరం ఆయనకు కనిపించలేదేమో అని కూడా అనిపిస్తుంది. మార్గరెట్ మిచ్చెల్ ఒక్కటే ఒక నవల గాన్ విత్ ద విండ్ రాసినట్టు, డాక్టర్ శ్రీదేవి కాలాతీత వ్యక్తులు ఒకటే రాసినట్టు, బుచ్చిబాబు గారు కూడా చివరకు మిగిలేది ఒక్కటే రాశారు. 1916 జూన్ 14 జన్మించిన బుచ్చిబాబు 1967 సెప్టెంబర్ 20 తేదీన మరణించారు. ఆయన రచన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి చివరకు మిగిలేది నవల ఒక్కటే సరిపోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అనేక రకాల విమర్శ దృక్పథాలు అనువర్తించే నవల ఇది. ఎన్నిసార్లు చదివినా ఈ నవలలో ఏదో ఒక కొత్త విషయం స్ఫురిస్తూనే ఉంటుంది. మొట్టమొదట ఈ నవలను ఆయన 1946 రాశారు. 1947 అది సీరియల్ గా వచ్చింది. అప్పుడు బుచ్చిబాబు పెట్టిన శీర్షిక ఈ నవలకి ఏకాంతం అని. అయితే ఎడిటర్ ఆచంట జానకిరామ్ గారు దీనికి చివరకు మిగిలేది అని శీర్షికను మార్చారు. అదే ఉచితంగా ఉందని రచయిత కూడా భావించడం వల్ల చివరకు మిగిలేదిగానే అది మిగిలిపోయింది. చివరకు మిగిలేది నవల తాత్విక మనోవైజ్ఞానిక అంశాలతో కూడింది. అంటే ఈ నవలలోని పాత్ర మనస్తత్వాన్ని లోతైన దృష్టితో చిత్రిస్తూ దానితో పాటే జీవితాన్ని గురించిన ఒక నిగూఢమైన విశ్లేషణ, అన్ని కాలాలకు అందరికీ అసలు మానవజాతి మొత్తానికి అనువర్తించే ఒక సిద్ధాంతాన్ని, ఇవన్నిటినీ కూడా ఈ నవల అందించగలిగింది. నవలను మనోవిశ్లేషణాత్మకమైంది అనడానికి కారణం ఇందులో ఫ్రాయిడ్ చెప్పిన ఈడిపస్ కాంప్లెక్స్ ఉందని, అదే కథానాయకుడు దయానిధిని శాసించిన గుణమని చాలామంది విమర్శకులు చెప్తారు. ముఖ్యంగా ఆర్ సుదర్శనం గారు దీని మీద లోతైన పరిశోధన చేశారు. ఈ కాంప్లెక్స్కు సంబంధించి విపరీతమైన చర్చ జరగడం వల్ల నవలలో రచయిత చెప్పాలనుకున్న అసలు విషయంలో ప్రచారం అంతగా జరగలేదేమో అని కూడా అప్పుడప్పుడు, అంటే కొత్తగా ఈ నవలను మళ్లీ చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. రచయిత ఏం చెప్పాలనుకున్నాడో ఈ నవల ద్వారా ఆయనే తన ప్రచురణకు రాసిన ముందు మాటలో కావాల్సినంత సూచన పాఠకులకు చేశాడు. ఆయన మాటలో చెప్పాలంటే, జీవితంలో అన్నిటికంటే పెద్ద విషాదం ద్వేషించడం కూడా కాదు, నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ఈ మాట చెప్పడానికే బుచ్చిబాబు గారు ఈ నవల రాశారు. చివరకు మిగిలేది నవలలో ముఖ్యమైన విషయాలు రెండు. ఒకటి, దయానిధి తన జీవితంలోని ఏ స్త్రీతోనూ ఆరోగ్యకరమైన సహజమైన అనుబంధం పెట్టుకోలేకపోవడం. దానికి కారణం నవల ప్రారంభంలోనే మరణించే అతని తల్లి జ్ఞాపకాల్లో దొరుకుతుంది. అసలు అందుకే ఈ నవలను ఈడిపస్ కాంప్లెక్స్ ఉన్న నవల అన్నారు. రెండవది, ప్రాంతీయ విభేదాల వల్లనైతేనేం, ఆర్థిక చారిత్రక కారణాల వల్లనైతేనేం మనుష్యుల మధ్య బంధాలు నిలవలేకపోవడం. దీనికి వివరణ, సర్కారు జిల్లాలకు చెందిన అతను రాయలసీమలో విజయవంతంగా పనిచేయడం, అతనిపై ఈర్ష్యతో గిట్టని వాళ్లు ఆరోపణలు చేసి అతని అనుబంధాలను దెబ్బతీయడం, వీటి ద్వారా మనకు వ్యక్తమవుతుంది. స్థూల దృష్టికి చూస్తే ఇవి రెండు వేర్వేరు విషయాలుగా కనిపిస్తాయి. అంటే ఒకటి, దయానిధికి తన జీవితంలోని స్త్రీలతో ఉన్న సంబంధం సక్రమంగా లేకపోవడం అన్నది ఒక విషయంగా, అలాగే రాయలసీమలో అతనికి జరిగే అనుభవాలు సంఘటనలు ఇవన్నీ మరో రకంగా అనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి రెండూ కూడా ఒకే విషయాన్ని అంతిమంగా మనకు సూచిస్తాయి. రచయిత తనే చెప్పుకున్నట్టు రెండు విషయాలను ఆయన ఇందులో ప్రస్తావించారు. దయానిధి అంటే ప్రధాన పాత్రలో స్త్రీల పట్ల ఉండిపోయిన ప్రేమ రాహిత్యం, కానీ తమాషా ఏంటంటే స్త్రీలు అతను ప్రేమిస్తారు. రెండవది, అంటే రచయిత చెప్పదలుచుకుంది, అతని మీద ద్వేషం ఉన్నవాళ్లు అతనిపై ఇతరులకు ప్రేమ పోయే పరిస్థితులను కల్పించటం. ప్రేమ రాహిత్యానికి ద్వేషానికి ఉన్న తేడాను కథానాయకుడు గుర్తించడంతో మనిషికి మనిషికి మధ్య ఉండాల్సింది అతి ప్రేమగాని అతిద్వేషంగాని కాదని, కాస్త దయ చాలని అర్థం చేసుకోవడంతో ఈ నవల ముగుస్తుంది. అంటే జీవితాన్ని అర్థం చేసుకుని సమభావనతో అన్నిటినీ స్వీకరించే పరిపక్వ దశకు దయానిధి చేరుకోబోతున్నాడు అనే సూచన ఈ నవలాంతరంలో కనిపిస్తుంది. ఈ రెండు పార్శ్వాలను అర్థం చేసుకుంటే మొత్తం నవల కథను ఆక్రమంలోనే తెలుసుకోకపోయినా ఈ నవల ఎందుకు గొప్పదో మనం అర్థం చేసుకోగలుగుతాం. కథానాయకుడు దయానిధి అందగాడు, విద్యాధికుడు, తల్లిదండ్రులు అన్నయ్య వదిన అతను ఇది వారి కుటుంబం. అతని జీవితంలోని ప్రధానమైన బంధం తల్లితో. ఆ తల్లికి సమాజంలో గౌరవప్రదమైన స్థితి లేదు. ఆమె గురించి నిజానికి రచయిత మనకేమీ చెప్పడు. తండ్రి, అన్న, వదిన ఈ ముగ్గురి మాటల ద్వారా ఆమె మనం సమాజంలో ఉపయోగించే పద్ధతిలో శీలవతి కాదని, ఆమెకు నిత్య మానసిక సంఘర్షణ వల్ల ఫిట్స్ వస్తుంటాయని తెలుస్తుంది. మొదటి అధ్యాయంలోనే ఆమె చనిపోతుంది. తల్లి మరణం అతనికే తెలియకుండా దయానిధిలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. అసలు ఆమె మరణం కంటే కూడా తల్లి గురించి ఇతరులన్న మాటలు, ఆమెను పతిత అని సమాజం వేసిన ముద్ర, ఇది అతన్ని వెన్నాడుతుంటుంది. స్త్రీల పట్ల, అంటే తర్వాత తన జీవితంలో ఎదురైన ప్రతి స్త్రీ పట్ల కూడా అతను జడుడిగా ఉండిపోవడానికి ఇదే ప్రధానమైన కారణమవుతుంది. నిజానికి అతని జీవితంలో తటస్థపడే ప్రతి స్త్రీ విలక్షణమైన వ్యక్తి. వీళ్లందరితోనూ అతనికి వేర్వేరు రకాల అనుబంధాలుంటాయి. వీరిలో కోమలి అమృతం అతని తల్లిని అర్థం చేసుకుని గౌరవిస్తే సుశీల నాగలక్ష్మి ఆమెను అవమానం చేస్తారు. తల్లి పట్ల సుశీల అభిప్రాయం తెలిసి ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. తల్లిని ఏదో అన్నందుకు తను ఎంతో ఇష్టపడే కోమలిని చాచి లెంపకాయ కొడతాడు. తల్లి మరణం గురించి నిజంగా బాధపడినందుకు అమృతం పట్ల ఆపేక్ష పెంచుకుంటాడు. అలా తన జీవితంలో తటస్థపడిన ప్రతి స్త్రీని ఏదో రకంగా తల్లి సందర్భంగా, అంటే ఆమెను తన మనస్సులో ఊహించుకుంటూ జడ్జి చేస్తాడు. అందుకే జీవితంలో ఎదురైన ప్రతి ఆడపిల్లను ఆసక్తిగాను అనుమానంగాను చూస్తాడు. వాళ్ల వ్యక్తిత్వాల మీద తీర్పులు చెప్తాడు. అంటే ఈ రకంగా చూసినప్పుడు దయానిధి పట్ల పెద్దగా ప్రేమ కలగదు చదువుతున్న వాళ్లకి. ఎందుకంటే అతను ఒక అసమర్థుడిలాగా మనకు కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను అసమర్థుడే, బలహీనతలు అనేకం ఉన్నవాడే. అందుకే బుచ్చిబాబు దయానిధి పాత్రను తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేకత ఉంది, ఒక సహజత్వం ఉంది అని మనం అంగీకరించక తప్పదు. ఎందుకంటే మగవాళ్లు అంటే హీరోలుగా చెలామణి అయ్యే రోజుల్లో ఒక గోపీచంద్ సీతారామరావుని మనకు అందిస్తే, మరొక రావిశాస్త్రి అల్పజీవి ద్వారా సుబ్బయ్యను మనకు అందిస్తే దాదాపు సమకాలీనంగా బుచ్చిబాబు ఒక దయానిధిని మనకు చూపించారు. అంటే మగవాడు ధీరోదాత్తుడు ధీరోద్ధతుడు కానక్కర్లేదు కథానాయకుడు కావడానికి, బలహీనతలన్నిటితోనూ ఒక మగవాడిని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పడం కూడా దయానిధి పాత్ర చిత్రణలో మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ నవలలో మొదటి సగం మెడిసిన్ విద్యార్థిగా ఉన్నప్పుడు దయానిధి వ్యక్తిత్వం ఎలా ఉంది, కోమలి పట్ల అతని ఆకర్షణ ఎలా ఉంది అని చెప్పడంలో ముగుస్తుంది. అంటే తన జీవితంలోని ఒక్కొక్క స్త్రీ పట్ల అతని దృక్పథం ఎలా మారుతూ వచ్చింది, అతని అంచనాలు ఎలాంటివి, ఇలాంటి విషయాలన్నింటినీ మొదటి సగం చెప్తుంది. కోమలికి మానసికంగా అతను దగ్గరవుతాడు. దగ్గరవడం అంటే ఎక్కువగా ఆకర్షణకు గురవుతాడు. కానీ ఆమెను కనీసం స్పర్శించడానికి కూడా వెనకాడతాడు. సుశీలతో అతని అనుబంధంలో అయోమయం, అనిశ్చితి, అమృతంతో స్నేహభావం, ఇవన్నీ కూడా మనకు మొదటి దశలో దయానిధి స్త్రీలను గురించి ఎలా ఆలోచిస్తున్నాడో తెలియని ఒక తికమకను కలిగిస్తాయి. తమాషా ఏంటంటే దయానిధి పోని సీరియస్గా ఆలోచించే మనిషి కాదా అంటే చాలా సీరియస్గా ఆలోచిస్తాడు. అన్నిటినీ తరచి చూస్తాడు, ఆలోచిస్తాడు. ప్రతి దాని మీద తన సొంత అభిప్రాయం అన్నది ఒకటి అతనికి ఉంటుంది. అయితే ఈ అభిప్రాయం పట్ల అతనికే స్పష్టత ఉండదు. బహుశా ఈ స్పష్టత లేకపోవడం వల్లే అతని అభిప్రాయాలను ఎదుటివాళ్లు కూడా ఎక్కువగా గౌరవించేందుకు వెనకడతారు. అసలు అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళే చాలా అరుదు. ముందు కోమలిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కాని ఒక తక్కువ కులం అమ్మాయి, చదువు సంధ్యాలైన అమ్మాయి, తండ్రి ఎవరో కూడా తెలియని అమ్మాయి, అనుమానాస్పదమైన నడత ఉన్న అమ్మాయి, ఇది సమాజం దృష్టిలో, అతని కుటుంబం దృష్టిలో కోమలి. అతని దృష్టి అతని అభిప్రాయాలతో తండ్రికి నిమిత్తం లేదు కనుక ఎలాగూ పెళ్లికి ఒప్పుకోడు. అందుకే అంటే దీనికి ఎదురు ఆడడం, తనకొక అభిప్రాయం అంటూ ఉంటే దాన్ని కాపాడుకోవడానికి లేదా తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి సమాజంతో తల్లిదండ్రులతో పోరాడడం అనేంత ధీశక్తి దయానిధిలో అసలు లేదు. అందుకే దయానిధి ఎటుపడితే అటు వెళ్లిపోతున్న గడ్డిపోసలాగా వెళ్లిపోతూనే ఉంటాడు. కోమలి మాత్రం ఇలా మొట్టమొదటి దశలో ఈ రకంగా అతనిలో ఆకర్షణ రేకెత్తించిన తొలి స్త్రీగా అతని జీవితంలో పరిచయమై చిట్ట చివరికి అతని సహచరిగా మిగిలిపోతుంది. ఈ మధ్యకాలంలో కోమలి కంటే ఇతర స్త్రీలతోనే అతనికి ఒక రకమైన అంటే రకరకాలైన అనుబంధాలు ఏర్పడతాయి.